श्रीमद्रङ्गसेठानि संयमि वरालब्धागमान्तद्वयम् श्रीमद्वीररघुद्वहाज्यषडजित्पादारविन्दाश्रयम् श्रीमद्वेदवदं सदेशि गयतेः कारुण्यवीक्षास्पदम् सेवे रङ्गधुरेण शासनवशं नारायणं योगिनम् भारद्वाज कुलोद्भवं वरगुरुं श्रीरामचन्द्रात्मजं श्रीवत्सान्वय नारसिंहकरुणा संलब्धमन्त्रोत्तमं श्रीसीतारामपदाम्बुजातयुगळि ध्यानैकनिष्ठारतुं वाल्मीकिं वरदेशिकं गुणनिधिं श्रीवासुदासं भजे। लिंगांबासु बलयामाच्य सत्पुत्रं श्रीदासशेषं गुरुं भजे। हरितान्वय संजातं लिंगांबासुक्तिमौक्तिकं बलयामाच्य सत्पुत्रं श्रीदासशेषं गुरुं भजे। श्रीमहिजाधवुंडु जड चेतन जीव विधात सद्गरीयोमरभूरुहम्बु समदारिविदारणशीलि भक्तवारामृतदात संभृतशरासकराम्बुजुडोण्टिमिट्ट श्रीरामुडु अमायवर्तनुडु रक्तिग्रहिंसुतमं नमस्कृतुम् कूजं तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कवितान् शाखान् वन्दे वाल्मीकिकोकिलम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतम् शिरसां नमामि। क्षेत्रस्थित सर्वे देवेभ्यो नमः सर्वऋषयो नमः सर्वमुनयो नमः नमस्कारां समर्पयामि। भक्तमहाशैलारा आंध्र वाल्मीकि रामायण सुंदरकांड प्रवचन పంచమ దివస కార్యక్రమ అంతర్భాగముగా రెండవ రోజు కార్యక్రమానికి చేరుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శృంగేరి పీఠ ప్రాంతీయ ప్రతినిధి మరి పోలిశెట్టి హరిప్రసాద్ గారు, వారి యొక్క సిబ్బంది ఈ కార్యక్రమాన్ని విని తరించవలననే ఉద్దేశంతో వచ్చిన భక్త మహాశయులు మీకు అందరికీ కూడా తెనాలి మండలం అంగలగుదురు గ్రామంలోని శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజ పంచమ గురుస్థానీయునిగా శ్రీ వైదేహి రామానుజ సంజీవరాయ సహిత కోదండరామ ప్రభు మీకు శుభాశీసులను అందజేయవలసిందిగా ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. నిన్నటి దినమున ఆంజనేయ స్వామివారు లంకా నగరంలో ప్రవేశించి అన్ని భవనములను వెదకి సీతామ్మవారి కానక చివరికి మరల ధైర్యం తెచ్చుకొని అశోకవనం ఎదురుగా కనబడుతున్నది ఈ అశోభనంలో అమ్మవారి దర్శనం తప్పక కలుగుతుంది నాకు అని భగవానుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకు, అమ్మవారికి, సుగ్రీవ మహారాజుకు, సమస్త దేవతలకు నమస్కారం చేసి నా కార్యాన్ని సిద్ధి చేయవలసినది, సఫలం చేయవలసింది అని ప్రార్థించి అశోభవనంలో ప్రవేశించబోతున్నారన్నంతవరకు నిన్న కథాభాగాన్ని పరిశీలన చేశాం. మిగిలిన కథాభాగాన్ని ఈరోజు పరిశీలన చేద్దాం. ఆ విధంగా హనుమస్వామి అశోభవనంలో ప్రవేశించి అమ్మవారి కొరకు అన్ని వైపులా పరిశీలన చేస్తూ ఉన్నారు. అల్లంత దూరంలో ఒక అశోక చెట్టు పెద్దది, దానికి నీడలో పెద్ద అరుగు, ఆ అరుగుపైన అమ్మవారు, అమ్మవారిని పరివేష్టించి దైత్య కాంతలు, రావణాసురుని యొక్క స్త్రీలు, వారందరూ కూడా అక్కడ ఉండటాన్ని చూశారు ఆంజనేయ స్వామి వారు. అల్లంత దూరాన్ని నుంచి చూసి నెమ్మదిగా అమ్మవారు ఉన్నటువంటి ఆ చెట్టు మీదకి వచ్చారు. ఇప్పుడు అమ్మవారిని దగ్గరగా చూసి ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః, ఉపవాసముల చేత శరీరము కృశించిపోయి ఉన్నది, రామచంద్ర ప్రభువుకి నేను దూరమైతేనే నాకు ఇటువంటి పరిస్థితి ఏర్పడినదే, ఎప్పుడు మరలా మాకు సమాగమం కలుగుతుందా, నేను ఆ ప్రభు సన్నిధిలో ఎప్పుడు ఉంటానా, ఆయన సేవ చేస్తూ ఎప్పుడు ఉంటానా అని అమ్మవారు నిరంతరము శ్రీరామ ధ్యాన తత్పరురాలై ఆహారములను వర్జించి ఉన్నది, కనుక శరీరం డస్సి ఉన్నదన్నమాట. అందువల్ల ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః, నిట్టూర్పులు మాటి మాటికి విడుస్తూ ఇంకా రామచంద్ర ప్రభు దగ్గర నుంచి ఏ వర్తమానం తెలియలేదే, నా జాడ ప్రభువుకి తెలిసిందో లేదో, నన్ను ఉద్ధరిస్తారో లేదో అని అనుకుంటున్నటువంటి అమ్మవారిని చూసి ఈమె సీతాదేవి అని నిశ్చయించుకున్నారట ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇంతకుముందు ఆంజనేయ స్వామి వారు సీతామ్మవారిని చూడలేదు. ఏ విధంగా నిర్ణయించారు అంటే, కొన్ని గుర్తులు రామచంద్ర ప్రభు చెప్పారు అమ్మవారి యొక్క లక్షణాలు, ఆ లక్షణాలను పరిశీలన చేశారు. నిరంతరము ధ్యానం చేస్తూ ఉన్నది, రామపద ధ్యాన తత్పరురాలై ఉన్నది, ఇంకా అనేకమైనటువంటి కారణాలను పరిశీలన చేశారు. ఏమిటా కారణాలంటే, ఆమెకి ఉన్నటువంటి సొమ్ములన్నిటినీ కూడా ఆ చెట్టు కొమ్మలకి వ్రేలాడదీశాను, చూడామణి అనేటువంటి ఒక్క వస్తువుని మాత్రమే ఆమె చీర కొమ్మును చుట్టుకొని ఉంటుంది, అది తర్వాత మనకి తెలుస్తుంది ఆ విషయం. ఈ చెట్టుకు వేలాడదీసినటువంటి వస్తువులలో ఒక సెట్టు మాత్రమే ఇక్కడ ఉన్నది, అంటే ఒక పార్శ్వమున ఒక ప్రక్కన ఉన్నటువంటి చెవి కమ్మలు కానీ, గాజులు కానీ, ఇంకొక హారాలు కానీ, కాళ్ళకి ధరించే కానీ ఏవై, రెండవ సెట్టు లేదన్నమాట. ఏమైనా అవి అమ్మవారిని రావణాసురుడు తీసుకుని వచ్చే సందర్భంలో ఋష్యమూక పర్వతంపై నుంచి విమానం పోతూ ఉంటే తన యొక్క జాడ రామచంద్ర ప్రభువుకి తెలియచేయవలననే ఉద్దేశంతో అమ్మవారు క్రిందకి చూస్తూ ఉంటుంది. అక్కడ ఒక పెద్ద కొండలాగా ఉండటం, దానిపైన కొంతమంది సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైనటువంటి వారు అక్కడ తారట్లాడుతూ ఉండటం కనపడ్డది. ఎత్తున పోయేవారికి చాలా చిన్నగా కనపడతారు. సరే, ఎవరో ఒకరు ఇక్కడ ఉన్నారు, వీరి ద్వారా నా యొక్క సమాచారము రామచంద్ర ప్రభువుకి అందుతుంది అని అమ్మవారు ఒక ప్రక్కన ఉన్న ఆభరణాలను రావణాసురుడు గమనించకుండా తీసిందన్నమాట నెమ్మదిగా. తీసి చీర చెంగు చించి దానికి మూట కట్టి ఆ క్రిందకి విడిచి అవి వచ్చి ఋషిముఖ పర్వతం పైన పడ్డాయి. సుగ్రీవుడు చూశాడు ఆ మూట ఏదో పడ్డదని. ఇట్లా పైకి చూస్తే రావణాసురుడు ఎవరో స్త్రీని తీసుకుని పోతున్నారనుకున్నాడు ఈయన. రావణాసురుడు అలవాటే ఎంతోమంది స్త్రీలని బలాత్కారంగా తీసుకెళ్ళిన ఉన్నాయి సందర్భాలు, వాళ్ళు ఇష్టపడి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక సరే వాడి నిత్యకృత్యం తీసుకెళ్తున్నాడు ఎవరు అనుకున్నాడు సుగ్రీవ మహారాజ. ఏదైనా ఇవి ఎప్పటికైనా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఆంజనేయ స్వామికి వీటిని భద్రం చేయమని చెప్పటం, వాటిని లోపల ఉంచడం జరిగింది భద్రం. కనుక అక్కడ చూచిన నగలు ఇక్కడ లేవు, అక్కడ ఉన్నటువంటి నగలు ఇక్కడ లేవు, ఇక్కడ ఉన్నవి అక్కడ లేవు, కాబట్టి ఈమె సీతాదేవి ఒక కారణం అన్నమాట. రూపం అమ్మవారి యొక్క సౌందర్యం, రామచంద్ర ప్రభు యొక్క సౌందర్యం నిన్ననే చెప్పుకున్నాం మనం, సుందరే సుందరో రామః, సుందరే సుందరి సీత అని కూడా చెప్పుకున్నాం. రామచంద్ర ప్రభు యొక్క సౌందర్యం జగద్విదితమైనది. పుంసా మోహన రూపాయాని పురుషులనే మోహింపజేసేటటువంటి సౌందర్యం కలిగిన వాడు రామచంద్ర ప్రభు. తత్సమానమైన సౌందర్యం కలదే సీతాదేవి. అందువలన ఆమె యొక్క రూప వయో లావణ్యములను చూసి ఆంజనేయ స్వామి ఈమె తప్పకుండా సీతాదేవి అయి ఉంటుంది అన్నారు. ఏ రూపము గల సుందరి నా రావణుడు అపహరించి అరుగుచునుండన్ వారక కంటిము ఆనాడు. పైకి చూశాం రావణాసురుడు తీసుకెళ్తూ ఉంటే ఎవరో స్త్రీని తీసుకెళ్తున్నాడు లీలగా కొద్దిగా కనపడ్డది మనకి. ఆ రూపము ఈమె ఎందు అయ్యన్ కనగన్, ఈమెలో ఆ రూపం కనపడుతూ ఉన్నది. ఇంకా బాగా ప్రత్యేకించి చూస్తే ఈమె సౌందర్యం తెలుస్తూ ఉన్నది కనుక సీతాదేవి ఈమె అనేటువంటి దానిలో సందేహం లేదు. ఈ కనకాంగిరాము హృదయేశ్వరి, ఈమె నిజంగా సీతాదేవి అని. అస్యా దేవ్యా యథారూపము అంగ ప్రత్యంగ సౌష్ఠవం అన్నారు వాల్మీకి మహర్షి. అంగ ప్రతి అంగ సౌష్ఠవము ఈ సీతాదేవికి ఏ విధంగా ఉన్నదో రామస్య యథారూపం తస్యేయమసితే క్షణ. శ్రీరామచంద్ర ప్రభువు కూడా అటువంటి సౌందర్యవంతుడు కనుక వీరిరువురికి జత సరిపోయినది కనుక ఒకరికొకరు కూడా రూపొందింపబడిన వారు కాక సహజ సిద్ధంగా అటువంటి రూపం కలవారు. బ్రహ్మదేవుడు వీళ్ళని సృజించరా కనుక వారికే అటువంటి రూపము వారికి స్వయం సిద్ధమని అన్నారు. కాబట్టి వీరిరువురు భార్యాభర్తలు రామచంద్ర ప్రభు భార్య ఈ సీతాదేవి ఈమె అని అనేక కారణములు ఈ విధంగా నిర్ణయించుకున్నాయి ఆంజనేయ స్వామి వారు. మనస్సులో బాధపడ్డా తాను సీతాదేవిని తెలుసుకున్న తర్వాత, ఆమె చూసిన తర్వాత బాధ దేనికండి అంటే ఇంత కష్టపడుతున్నదే అమ్మవారు, రామచంద్ర ప్రభు దర్శనం కలుగక ఆయన యొక్క సన్నిధానంలో ఉండవలసినటువంటి ఆమె ఇక్కడ ఈ అశోకవనంలో ఈ చెట్టు కింద ఈ విధంగా ఈ రాక్షస స్త్రీల నడుమ ఇంత కష్టాలు పడుతున్నది అని బాధపడ్డారట. మాన్యా గురువినీతస్య లక్ష్మణస్య గురుప్రియ యది సీతాసి దుఃఖాత కాలోహి దురతిక్రమం. వాల్మీకి మహర్షి అనేకమైన శ్లోకాల్లో అనేక విషయాలు మనకి తెలియజేశారు. కాలోహి దురతిక్రమం, కాలము అనుల్లంఘనీయము, కాలాన్ని దాటడానికి ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి అంతటి సీతాదేవి, ఎంతటి సీతాదేవి, మాన్య గురువినీతస్య లక్ష్మణస్వామికి ప్రతిరోజు నమస్కరింపదగినటువంటి ఉత్తమురాలు సీతాదేవి. అరణ్యంలో రామచంద్ర ప్రభు, లక్ష్మణస్వామి, సీతాదేవి ఉంటే ప్రతిరోజు లక్ష్మణస్వామి ఆమె పాదాలకి నమస్కారం చేస్తారు. ఈ విషయము కిష్కింధకాండలో చెప్పబడ్డది. రామచంద్రుడు, లక్ష్మణస్వామి అమ్మవారిని వెతుకుతూ సుగ్రీవుడి దగ్గరికి వచ్చిన తరువాత, ఇంతకి కొన్ని రోజుల క్రితము ఒక స్త్రీని తీసుకుని రావణాసురుడు వెళ్ళాడయ్యా, అవేవో సొమ్ములు ఆమె పడవేసింది, వాటిని తీసి భద్రం చేశాము, అవి నీ యొక్క దేవేరివేమో చూడమని ఆంజనేయ స్వామి ద్వారా ఆ సొమ్ములు చెప్పించి చూడమన్నారు. వాటిని చూస్తేనే రామచంద్ర ప్రభువుకి దుఃఖం అంకితంగా వచ్చి మాట్లాడలేకపోయినా. అప్పుడు సుగ్రీవుడు అడిగాడు లక్ష్మణుడిని, ఏమయ్యా మీ వదిని గారివి నా ఇవి చూడమ. ఒక్కొక్కడు చూశారు. నాహం జానామికే యూరే, చేతికి పెట్టుకునే దండ కడియాలంటున్నారు. అది చూశారట, ఇది ఏమో నాకు తెలియదు మా వదిని గారిది అవునో కాదు అన్నారు. నాహం జానామి కంకణీ, ఈ ముంజేతికి ధరించేటటువంటి కంకణాలు అది తీసుకున్నాడు, ఇది కూడా నాకు తెలియదన్నారు. మరి ఈ రెండు తెలియకపోతే ఇంకా ఆయన గుర్తుపట్టినది ఏమిటయ్యా అని చెప్పంటే, నువ్వు పురే అభిజానామి నిత్యం పాదాభివందనాత్, ఈ కాళ్ళకి మా వదిన గారు ధరించే మెట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి కలకద్దుకున్నారు, ఇవి మా వదిన గారివే అన్నారు. అదేంటయ్యా కాళ్ళకి పెట్టుకునే మెట్టెలే నీ గుర్తుపట్టిన వాడివి, ఈ కంకణాలు గుర్తుపట్టలేవా, ఈ కేయూరాలు గుర్తుపట్టలేవా అంటే, లక్ష్మణస్వామి సీతామ్మవారిని మోకాలు దాటి ఎప్పుడూ చూడలేదని అర్థం అన్నమాట. ఆ పాత్రను అట్లా వర్ణించాడు వాల్మీకి మహర్షి. నువ్వు పురే అభిజానామి, అక్కడ జానామి అంటే తెలియను అని, దానికి అభి అనే విసర్గ మరల చేర్చారు. బాగా తెలుసును, కొంచెం కూడా కాదు బాగా. ఎందుకు బాగా తెలుసు? నిత్యం పాదాభివందన, ప్రతిరోజు అమ్మవారికి నేను నమస్కరిస్తాను కాబట్టి రోజు ఆ కాళ్ళకి నమస్కారం చేసేట్టు ఆ మెట్టెలను చూస్తుంటా కనుక ఇవి మా వదిన గారివే అని గుర్తుపెట్టారు. అటువంటి లక్ష్మణస్వామి చేత నమస్కారములు అందుకున్నటువంటి మాన్యా గురు వినీతస్య, లక్ష్మణస్య గురుప్రియ, లక్ష్మణస్వామికి గురు రామచంద్ర ప్రభు. అటువంటి ఆ రామచంద్ర ప్రభుకి ఇష్టమైనటువంటి దేవి సీతాదేవి. అటువంటి ఎది సీతాపి దుఃఖార్త, అటువంటి సీతాదేవి ఈ విధంగా ఈ అశోకవనంలో ఈ చెట్టు కింద ఈ విధంగా దుఃఖం అనుభవిస్తుంటే ఇంకా ఏం చెప్పాలి? కాలోహి దురతిక్రమ, కాబట్టి కాలం అనుల్లంఘనీయము అని బాధపడ్డారట ఆంజనేయ స్వామి వారు. సరే, అమ్మవారిని చూడటం జరిగింది. ఇప్పుడు ఆమెతో ఏ విధంగా మాట్లాడాలి? ఈయన చెట్టుపైన ఉన్నాడు, ఆమె క్రింద ఉన్నాడు. ఇక మాట్లాడే విధానం కొరకు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ లోపల మంగళ తూర్య నినాదములు వినపడ్డాయట. అంటే దాదాపుగా తెల్లవారుజామున 4 గంటలైందనుకుందాం. ఆ తూర్య నినాదములు వినపడంగానే రావణాసురుడు మేల్కొని కాల్య కృత్యములు తీర్చుకున్నాడు. ముఖం ప్రక్షాళన ఆది వెంటనే అక్కడ ఉండేటువంటి స్త్రీలందరితో అశోకవనానికి పోవాలన్నారట. లేచిన తర్వాత ఇంకా స్నానాదులు, సంధ్యాదులు, అనుష్ఠానాలు, శివ పూజలు ఇవన్నీ తర్వాత, ముందు ఆయన చూసి రావాలి. అంత తొందరగా ఉన్నది వానికి మనస్సు. రాజుగారు చదువుకుంటే దెబ్బల కొదవా అన్నారట. వీడిని కొట్టండి, 100 కొరడా దెబ్బలుంటే ధనాధనా కొడతారు. కాబట్టి దానికి రాజుగారి ఆజ్ఞకేమి అతిక్రమణ చేయటం కానీ వెనక ముందు ఆలోచన చేయవలసిన పని లేదు. ఈ ద సుప్రీం పర్సన్ కాబట్టి. కాబట్టి ఎప్పుడైతే రావణాసురుడు సీతాదేవిని చూడాలని అనుకున్నారో వెంటనే కాగడాలు తీసుకొని కొంతమంది ఎక్కడ ఏమడుగుతాడో మధు అడుగుతారేమోనని మధుపాత్రలు తీసుకున్నవారు కొంతమంది, వింజామరులు విసిరేవారు కొంతమంది, ఛత్రము, క్షామరము మొదలైనటువంటి లాంఛనాలు అంటారు వీటి. ఈ లాంఛనంతో అందరూ స్త్రీలు ఆ రావణాసురుని అనుసరించారు. వచ్చారు రావణాసురుడు అశోకవనానికి. అంత దూరాన నుంచే ఆ శబ్దాలు విని అమ్మవారు రావణాసురుడు వస్తున్నాడని చెప్పి తన యొక్క పైట చెంగుతో మొత్తం శరీరాన్ని కప్పుకొని ఉన్నది. దగ్గరకు వచ్చాడు రావణాసురుడు. సీత, ఎందుకు నీవు నీ యొక్క సౌందర్యాన్ని బహిర్గతము చేయకుండా వస్త్రంతో కప్పుకొని ఉన్నావు అని ప్రశ్నించాడు. ఆమె మాట్లాడాల, మాకు రాక్షసులైనటువంటి వారికి పరస్త్రీలను పలకరించడం, పరస్త్రీల గమనము అది మాకేం తప్పు కాదన్నారు. పరదారగమన కేడియు, వాసుదాస స్వామి వారి పద్యాలు ఎట్లా ఉంటాయో మీకు బాగా వినిపించడానికి ఈరోజు నుంచి పుస్తకం తీసుకొచ్చా. ఇవి మూలమంటారు ఈ పుస్తకం. కేవలం పద్యాలు మాత్రమే ఉంటాయి, అన్నీ కలిపి 120 పేజీలు. దీనికి వ్యాఖ్యాన గ్రంథం 900 పేజీలు. ఇది 120 అయితే అది 900. అంత విశేషాలు రాశారు వాళ్ళు. పరదారగమనకేడియు పరదారాపహరణంబు పరగు కులధర్మమై నిర్జరవైరులకు ఎల్లం. కాబట్టి మాకు అది కులధర్మం, కాబట్టి నీవు దాచుకోవాల్సిన పనేమి లేదన్న. రావణాసురుడి కులధర్మం కావచ్చు, మానవులు కులధర్మం కాదుగా. కాబట్టి అమ్మవారు తన యొక్క సౌశీల్యాన్ని కాపాడుకోవటానికి ఆ సౌందర్య సాధనములు ప్రేరకములు అయినటువంటి ఆ స్థనయుగ్మము వాటిని దాచుకొని ఉన్నాయి. ఆమె పతివ్రత సీతాదేవి. భర్తనే ఎప్పుడూ అనుసరించి ఉండేటటువంటి స్త్రీ. కాబట్టి భర్త ఇప్పుడు దూరంగా ఉన్నారు కాబట్టి సమీపంలో లేరు కనుక ఆభరణాలన్నింటినీ చెట్టుకు వెళ్ళాడీసింది తను ధరించమ. వరభూషణముల కంటెను పరమం బగు భూషణంబు భర్తయ సతికిన్. చూడండి ఎటువంటి సూక్తిని మనకు అందించారు వాల్మీకి మహర్షి. భర్తానామ పరం నార్యా భూషణం భూషణాదపి. స్త్రీలకు భర్తయే పరమభూషణం, ఇక మిగిలిన ఆభరణాలన్నీ కూడా నామమాత్రముగా ధరించడమే కానీ భర్తయే పరమభూషణం. అందువల్ల అటువంటి భర్త సమీపంలో లేదు కనుక ఈ భూషణాలను ఎందుకు ధరించాలని చెట్టుకు వేలాడింది. అటువంటి పతివ్రత జనక మహారాజు గారు ఈ విషయాన్ని నొక్కి చెప్పారు రామచంద్ర ప్రభువుకి కళ్యాణం సందర్భంలో. ఇది బాలకాండలో వస్తుంది. కన్యాదానం చేస్తూ జనక మహారాజు గారు రామచంద్ర ప్రభువుతో అన్నారు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అన్నారు. ఓ రామచంద్ర, ఈమెనయ్యా సీత నువ్వు ఎక్కడో చూస్తుంది. ఇయం సీత మమ సుత నా కుమార్తె అయింది, సహ ధర్మచరీతవా ప్రతిష్ట చైనాం భద్రందే పాణి గృహణీష్వ పాణిన. ఆమె చేతిని నీ చేతితో పట్టుకో. పతివ్రత, అప్పుడు చెప్పారు ఈ మాట, పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సదా. నీడలాగా నీ వెంటనే వస్తుంది, కష్టములలో సుఖములలో నీ వెంట అంటి ఉంటుందా. పతివ్రత మహాభాగ ఐశ్వర్యయుక్తురాలు లక్ష్మీ సంపన్నురాలు సాక్షాత్ లక్ష్మీ స్వరూపమే సీతాదేవి అని చెప్పడానికి మహాభాగ అనే పదాన్ని ప్రయోగించారు వాల్మీకి మహర్షి. ఇత్యుక్త్వా ఈ మాటలు చెప్తూ ప్రాక్షిపత్రాయ మంత్రభూత జలం తదా కన్యాదానం తుభ్యమహం కరి సంప్రదే నమమా అని మంత్రం చెప్తూ ఉంటారు. ఆ విధంగా కన్యాదానం చేసిన వారు జనక మహారాజు గారు. కనుక తండ్రిగారే ఈమె పతివ్రత అని సత్యం ఇచ్చారు అందువల్ల తండ్రి గారి మాటని కాపాడటానికే ఎల్లప్పుడూ ఆమె రామచంద్ర ప్రభుని అనుసరిస్తూ ఉన్నది కనుక, ఇప్పుడు ఆమె పతివ్రత కనుక ఆ భూషణాలన్నిటినీ కూడా చెట్టు కొమ్మకు వేలాడదీసింది. అందువలన శరీరాన్ని కప్పుకొని ఉన్నది. రావణాసురుణ్ణి ఏమాత్రము క్రీ గంట కూడా చూడకుండా ముఖం ప్రక్కకు తిప్పుకొని ఉన్నది. అప్పుడు రావణాసురుడు అంటున్నాడు అమ్మవారితో, ఈ ఘట్టం చాలా ముఖ్యమైనటువంటి, వారి ఇరు సంభాషణ ఎట్లా ఉన్నది అనేటువంటి విషయాల్ని బాగా పరిశీలన చేయాలి. రావణాసురుడు అంటున్నాడు, నిన్ను సృజించి వెండి తరుణి అల విశ్వవిధాత, నిన్ను సృష్టి చేసిన తరువాత బ్రహ్మదేవుడు రూప సంపన్నుల సృష్టి చేయుట ఏ మానినటంచు తలంతు, ఇక ఎవరైనా సౌందర్యవంతులను సృష్టించడమే ఆయన మానేశారా అని నేను భావిస్తున్నా, ఎందుకంటే నీకంటే సౌందర్యవంతురాలు లేదు కనుక, కనుక నేను నిన్ను కోరుతున్నాను అంటే కారణము నీవు అందరి స్త్రీలలో కల్లా అందగత్తెవు కనుక. నేను అనేక మంది స్త్రీలను, దేవతలను, కిన్నరులను, కింపురులను, సిద్ధులను, సాధ్యులను, రాక్షసులను, ఎంతోమంది స్త్రీలను చూసిన వాడు, వారికి ఎవరికీ లేని సౌందర్యము నీ దగ్గర ఉంది కనుక నేను నిన్ను కోరుతున్నానని చెప్పి చెప్తున్నాడు. ఇక నీ భర్త విషయం ఆలోచన చేద్దాము అంటే ఏ స్థితిలో ఉన్నారు రామచంద్రుడు? కిం కరిష్యసి రామేణ సుభగే చిరవాసస నిక్షిప్త విజయో గత స్త్రీ వనగోచర. అడవుల్లో తిరుగుతున్నాడు, సంపద లేదు, ఐశ్వర్యము లేదు, బలము లేదు, సైన్య బలము లేదు, కిం కరిష్యసి, ఏం చేస్తాడు వచ్చి ఇక్కడ, వాట్ కెన్ హీ డూ, ఏమీ చెయ్యి. ఎందుకు ఆయన ఒక్కడు, నేనా మహాబల సంపన్నుణ్ణి, దేవతల్ని జయించినటువంటి వాడిని, కాబట్టి ఐశ్వర్యము లేనివాడు, బలము లేనివాడు, రాజ్య సంపద లేనటువంటి వాడు, అటువంటి వాడిని గురించి ఇంకా నీవు ఆలోచన చేయటం దేనికి? తపమునను పోనీ, ఏమైనా నాతో పాటు తపస్సు చేశాడా అంత గొప్పగా? తపమునను బలమునో విపుల పరాక్రమములందో విత్తమునందో విపుల సుకీర్తినో కాంతినో క్షపలాక్షి రామ విభుడు సరియన్నే రామ విభుడు సరియటి నాదో. నాతో తుల్యమా? నిజమే, రావణాసురుడు చాలా వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మని గురించి మెప్పించి వరాలు పొందాడు. రావణాసురుడికి వరాలు అవసరం కాబట్టి తపస్సు చేశాడు. రామచంద్ర ప్రభువే వరప్రదాత, ఇంకా ఆయన తపస్సు చేయవలసిన బలం ఏమున్నది? కాబట్టి ఆయన తపస్సులో ఈ రావణాసురుడితో సాటి కాడు అంటే నన్ను కాడు. వరప్రదాత ఆయన అయినప్పుడు ఆయన తపస్సు చేయక్కర్లా. విత్తమునందో సమస్త ఐశ్వర్యములకు అధిపతి అయిన లక్ష్మీదేవి ఆయన భార్య, ఇంకా ఆయనకి మళ్ళా విత్తము కొరకు ఇంకొకరిని ప్రార్థించడమో చేయటమో అవసరంలా? లక్ష్మీదేవి స్థుతిలో లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం. ఈ రెండు పాదాలు మామూలుగా స్తుతి చేశారు. చివరి రెండు పాదంలో చెప్తున్నారు, శ్రీమన్మంద కటక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం. ఏ దేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణముల వల్ల బ్రహ్మ ఇంద్ర రుద్రాదులు ఐశ్వర్యవంతులైనారో, కాబట్టి వాళ్ళకి ఐశ్వర్యం ఎవరి వల్ల వచ్చింది అంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహం వలన. అటువంటి మహాలక్ష్మే భార్యగా గలవాడు రామచంద్రమూర్తి. ఇక ఆయనకి విత్తానికి పదవే ఉన్నది. కాబట్టి ఈ పద్యానికి రెండు రకాలన్నమాట. ఒక అర్థంలో రావణాసుడికున్న ఐశ్వర్యం ఇప్పుడు రామవారికి లేదు, అరణ్యాల్లో ఉన్నాడు కాబట్టి. ఒక అర్థము ఆయనే అసలు మొత్తం ఐశ్వర్యాన్ని ప్రదానం చేసేటటువంటి లక్ష్మీదేవిని భార్యగా కలవాడు. ఇంకా ఆయనకి ఐశ్వర్యానికి ఏం పొదవ? తపస్సు అంటారా? తపస్సు చేసి వరాలు పొందినవాడు రావణాసురుడు, వర ప్రదాత రామచంద్ర ప్రభు. బలమునో రావణాసురుడికి బలం ఎక్కువగా ఉన్నది, అనేక మంది దేవతల్ని జయించాడు నిజమే. మరి అటువంటి రావణాసురుడిని సంహరించడానికి అవతరించిన వాడు రామచంద్ర ప్రభు. ఇంకా ఆయన బలం ఎంతని చెప్పవచ్చు? అరణ్యకాండలో రావణాసురుడు మారీచుడి దగ్గరికి పోయి మేనమా అవుతాడు. మారీచుడు మారీచుడిని ప్రార్థించాడు, నీవు పోయి అక్కడ జింకగా, బంగారు జింకగా ఆ రామచంద్ర ప్రభు ఉన్నటువంటి ఆ ప్రదేశమును విహరించమన్నాడు. ఎందుకు అంటే నేను అమ్మవారిని తీసుకొని రావాలని చెప్పి అనుకున్నాను. అప్పుడు అన్నార్థ మారీచుడు, నీకు రామచంద్ర ప్రభు పరాక్రమం తెలియదు, నేను దెబ్బతిన్నవాడిని ఒకప్పుడు, విశ్వామిత్ర యాగ సంరక్షణలో ఆయన విడిచిన బాణపు దెబ్బకి 100 యోజనముల ఇవతలకు వచ్చి పడ్డా. అప్రమేయం ఈ తత్తేజో యశ్యసా జనకాత్మజా అన్నారు. ఆయన తేజస్సు అన్లిమిటెడ్, దానికి పరిమితి లేదన్నారు. అప్రమేయం హి తత్తేజ, దేనికి పరిమితి ఉంటుంది? అవసరాన్ని బట్టి, ఆ హద్దుని బట్టి పరిమితి. ఇప్పుడు ఈ పీఠం ఉన్నది, ఈ పీఠానికి ఆ గోడ కట్టారు, ఆ గోడ వరకు దీని యొక్క పరిమితి. గోడ అవతల మనకి లేదు. అట్లా పరిమితి లేని పరాక్రమం కలిగిన వాడు అప్రమేయం హి తత్తేజ యస్యసా జనకాత్మజ. జనకాత్మజ అయిన సీతాదేవి ఎవని భార్యయో అటువంటి ఆ రామచంద్ర ప్రభు యొక్క పరాక్రమము అపరిమితమైనది. కనుక నీవు ఆయన్ని గెలవలేదు, గెలవలేవు నీవు, కనుక ఆయనతో వైరం మానుకో అని హెచ్చరించాడు. నీవా నాకు హెచ్చరిక చేసేది? చెప్పిన మాట వింటావా, లేదా కత్తితో నీ తలకాయి తెగొట్టమంటావా అని అడిగాడు రావణాసురుడు. సరే నీ చేత సత్యే కంటే ఆ రామచంద్ర ప్రభువు చేత మరణిస్తే ముక్తి వస్తుంది అని చెప్పి సరే వెళ్తానని అట్లా చెప్పారు. రామచంద్ర ప్రభు యొక్క పరాక్రమం ఎటువంటి కనుక బలమునను అంటే బలము. రావణాసురుడు కొంతమంది దేవతల్ని జయించారు. రామచంద్ర ప్రభువు సర్వ దేవతలకు అధిపతి, కాబట్టి ఇంకా ఆయన్ని జయించగలిగిన వారు ఎవరు లేరు. ఈ విధంగా రావణాసురుడు తన యొక్క ఐశ్వర్యాన్ని, బలాన్ని, సంపదని చూపెట్టి ప్రలోభ పెడుతున్నాడు అమ్మవారు. సాధారణమైనటువంటి కాంతలు ఎవరైనా సందర్భానుసారంగా ఆ మాటలకి ప్రలోభ పడితే పడి ఉండవచ్చునేమో, పడవచ్చునేమో, కానీ పతివ్రత గనక సీతాదేవి రావణాసురుడికి సమాధానం చెప్పినదండి, ఎంత ధైర్యంగా ఆమె సమాధానం చెప్పినదో, ఏ విధంగా సమాధానం చెప్పిందో మనం పరిశీలిస్తే మనకు అవగతం. తాను ఒక్కట, చుట్టూతా ఉన్న వాళ్ళంతా రావణాసురుడు యొక్క ఆజ్ఞకు లోబడి వర్తించేటటువంటి రాక్షస స్త్రీ. అటువంటి స్థితిలో కూడా అమ్మవారు రావణాసురుడికి హితబోధ చేసింది. నాపై చిత్తముగేర్పకు, రావణ నా మీద నీ మనస్సు ఉంచవకుయ్యా, నీ పడతులయందు మనము నిలుపుము. నీ భార్య ఉన్నది కదా, ఆ భార్యపై నీ యొక్క మనస్సు నిలుపు. నను నీవు ఏ పగిదివే, నను నీవు ఈ పగిదివేడ ఫలమా. ఈ విధంగా ఈ పగిది నీవు వేడ ఫలమా, నన్ను ప్రార్థించడం నీకు భావ్యమా అని చెప్పి ఒక రకమైన సలహా ఇచ్చింది ముందు. అంటే ఈ సలహాలలో కూడా క్రమానుగతం ఉన్నది. ముందు చెప్పి చూసింది మామూలు హితోక్తి. ఈ మాట చెప్పే ముందు అమ్మవారు మాట్లాడాలి కాబట్టి రావణాసురుడితో, తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అన్నారు వాల్మీకి మహర్షి. ఒక గడ్డిపోస తీసి అట్లా మధ్యకి వేసి అప్పుడు మాట్లాడుతున్నది ఈ మాట. ఎందుకని రావణాసురుడు ఎదురుగా ఉన్నాడు. ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడటానికి ఏమున్నది అని చెప్పంటే, ఆ గడ్డిపోసకి అనేక అర్థాలు చెప్పారు వాసుదాస స్వామి వారు. ఈ పద్యానికి తృణమంతరత కృత్వా అనేటటువంటి శ్లోకానికి వ్యాఖ్యానం రాస్తూ వారు సీతాదేవి గడ్డిపోసను మధ్యకు వేసి రావణాసురుడితో సంభాషించింది అంటే, ఒకటి రాజు తన దగ్గరికి వచ్చాడు. మన ఇంటికి ఎవరు వచ్చినా కూర్చోండి అంటాం, కుర్చీ వేస్తాం లేకపోతే బల్ల వేస్తాం, అది లేకపోతే పీటైనా వేస్తాం ఆసనం. నా దగ్గర వేరే ఆసనం లేదు కనుక ఈ గడ్డిపోచే నీకు ఆసనము అని ఒక అర్థం. నీవు ఇప్పటిదాకా చెప్పినటువంటి మాటలు ఉన్నవే, నేను అంతటివాణ్ణి ఇంతటివాణ్ణి, ఇంద్రుణ్ణి జయించాను, చంద్రుణ్ణి జయించాను, కుబేరుణ్ణి జయించాను, ధనంలో నేను గొప్పవాణ్ణి, ఐశ్వర్యంలో గొప్పవాణ్ణి, పరాక్రమంలో గొప్పవాణ్ణి, తపస్సులో గొప్పవాణ్ణి, శ్రీరామచంద్ర ప్రభు అడవిలో తిరుగుతున్నాడు, ఆయనకి రాజ్యమా బలగమా ఐశ్వర్యమా ఏమున్నది అని చెప్పి ప్రలోభ పెట్టావే. ఈ విధంగా పరస్త్రీలను ప్రలోభ పెట్టడం అనేటటువంటిది పశుతుల్యమైన ప్రవృత్తి. పశువుకి ఆ విధమైనటువంటి వాయు వరసలు ఉండవు కనుక, నీవు పశు ప్రవృత్తితో మాట్లాడుతున్నావు కనుక పశువుకి ఆహారం గడ్డి కనుక ఈ గడ్డి నీకు ఆహారం అని అన్నట్టు ఒక అర్థం. సరే నీవు నేను ఒంటరి దాన్ని, నాకు ఎవరున్నారు అనేటటువంటి భావనలో నువ్వు ఉంటావేమో. భక్త వత్సలుడు శ్రీరామచంద్రుడు, భక్తులు పిలిస్తే వెంటనే ప్రత్యక్షమవుతాడు. ప్రహ్లాదుని అడిగాట హిరణ్యకశిపుడు, ఏమిరా బుద్ధస్థము హరి 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 అంటుంటావు, ఎక్కడున్నాడా హరి, నేను ఎదిగితే నాకు కనపడలేదే అన్న. ఆయన లేని చోటు లేదు తండ్రి అన్న. ఇందు గలడు అందు లేడు అని సందేహము వలదు చక్రి, సర్వోపగదుండు ఎన్నెందు వెదకి దూచిన అందందే కలడు ధనవాగ్రణి వింటే. దీనిలో ఉన్నాడు దానిలో లేడు అని చెప్పేందుకు లేదు. అనోరణీయాన్ మహతో మహీయాన్ కఠోపనిషత్. అణువులో అణువుగా ఉన్నాడు, మహత్తులో మహత్తుగా ఉంటారు ఆయన. లేనటువంటి స్థలమే లేదు. ఎస్య కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. రోజు మంత్రపుష్పం చదువుతుంటాం భగవాన్. మనకు కనపడేటువంటి లోకం ఇది, దృశ్యతే అన్నారు అందుకే అక్కడ. ఇక కనపడని లోకాలు చాలా ఉన్నాయి మనస్సులో చెప్పుకుంటున్న, భూలోకం, భూర్లోకం, సువర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం అని చెప్పి ఏడు లోకాలు, ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. అతల వితల తలాతల రసాతల మహాతల పాతాళాది లోకాలని చెప్పి క్రిందకి ఇక్కడి లోకాలు, మధ్యలో ఉన్నది ఈ భూలోకం. కనుక కనపడే లోకం ఇది, వినపడే లోకాలది. మనం వింటున్నాం చూడటలా. కాబట్టి యస్య కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా, కనపడే లోకము వినపడే లోకాలు మొత్తము ఎన్నున్నాయో అంతర్బహిష్యత, ఆ లోకముల యొక్క లోపల వెలుపల నిండి ఉండే స్వరూపమే తత్సర్వం వ్యాప్య స్థిత నారాయణ. వ్యాపించి ఉన్న స్వరూపమే ఆ నారాయణ స్వరూపము, కనుక ఆయన లేని చోటుది, కనుక అంతగా ఉన్నాడు తండ్రి అని చెప్పి చెప్తే రాజసభలో ఉన్నాడు. ఎదురుగా ఒక స్తంభం కనబడుతుంది. ఈ స్తంభంలో ఉంటాడా? ఉంటాడు. అన్ని చోట్ల ఉన్నవాడు, అక్కడ మాత్రం ఎందుకు ఉండడు? దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్ అన్నట్. ఏ విధమైన అనుమానం లేదు. అదండి ప్రగాఢ విశ్వాసం అంటారు దీన్ని. మనకిప్పుడు భగవంతుడి మీద ప్రగాఢ విశ్వాసం ఉండాలి. కాపాడతాడంటే కాపాడతాడు, దానికి అనుమానం ఉండకూడదు. కొంచెం సంకోచం ఉన్నా ఆయన రాడు మన దగ్గర. అందువల్ల ప్రగాఢ విశ్వాసంతో చెప్పాడు ప్రహ్లాదు. సరే చూస్తా ఉండని గద తీసుకొని వేశాడు. ఆ రెండు రక్కలుగా ఆ యొక్క స్తంభం పగిలి అందులోంచి నృసింహస్వామి ఆవిర్భవించాడు. కాబట్టి ప్రహ్లాదుణ్ణి సంరక్షించడానికి నృసింహ ప్రభువుగా శ్రీమన్నారాయణుడు ఏ విధంగా ఆ స్తంభం నుండి వెలువడి వచ్చాడో, ఇప్పుడు నీవేదైనా దుష్కృత్యం చేయడానికి ముందుకు వస్తే ఈ గడ్డిపోతను చీల్చుకునే రామచంద్ర ప్రభు ఇక్కడ ప్రత్యక్షమవుతాడు, జాగ్రత్త అని ఒక అర్థం. ఎన్ని అర్థాలండి తృణమంతరత కృత్వ అనేదానికి. వాస్తాస స్వామివారు మందరంలో వ్రాశారు ఇవన్నీ. కానీ ఇన్ని అర్థాలు ఉన్నాయి దానికి. ఆ విధంగా అమ్మవారు ఆ గడ్డిపోతను ముందుంచుకొని చెబుతూ నీ యొక్క స్త్రీల పైన నీ యొక్క బుద్ధిని ఉంచుకో, తర స్త్రీల పైన వ్యామోహం పనికిరాదు అని చెప్పింది. ఇంకేం చెప్తున్నది, కొంచెం మోతాదు పెంచిందన్నమాట. అంటే డాక్టర్ గారు కూడా మనకేదైనా జబ్బు చేసినప్పుడు మొదట 2 రోజులు స్మాల్ డోస్ ఇస్తారు, తగ్గకపోతే వెంటనే ఇంకా తగ్గలేదా అని కొంచెం డోస్ పెంచుతారు అన్నమాట. ఆ విధంగా ఇప్పుడు అమ్మవారు రావణాసురుడి యొక్క వైఖరిలో మార్పు లేనందువలన కొంచెం డోస్ పెంచింది ప్రణరిత. ఇంకను కొన్నినాళ్ళు పురమేళదలను చెదవేని, ఇంకా కొన్ని రోజులు నీవు ఈ లంకారాజ్యానికి అధిపతిగా ఉండదలంచినట్లయితే దండభృత్కింకర ఘోరపాశముల కీడ్వడ నొల్లవయేని, యముని యొక్క పాశముల చేత బంధింపబడకుండా ఉండాలి అంటే రావణ కొంకకు రాముతో చెలిమిగోరుమ, రాముతో చెలిమి స్నేహం చేయి, ఆయనతో వైరుధ్యాన్ని విడిచిపెట్టు, విరోధత్వాన్ని విడిచిపెట్టు. అంటే ఇప్పటికి నేను చాలా తప్పు చేశాను, రాముల వారి యొక్క సతివైన నిన్ను తీసుకుని వచ్చా కదా, ఇప్పుడు నేను వెళితే ఆయన నన్ను దగ్గరికి చేరదీస్తాడా అని అంటావేమో, ఆ సందేహం నీకు ఉంటుందేమో. ధర్మాంకుడు నిన్ను నేలు శరణాగత వత్సలుడ ఊట నర్మిలిన్, ఆయన శరణాగత వత్సలుడయ్యా. ఎవరైతే ఆయన శరణు వేడతారో వాణ్ణి కాపాడుతారు. అందువల్ల నువ్వు తప్పు చేసినా కూడా పోయి రామచంద్ర ప్రభు నీ యొక్క పాదములే నాకు శరణములని చెప్పి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎప్పుడు మనం చెప్తామో వెంటనే ఆయన నిన్ను కరుణిస్తాడని అని చెప్పింది అమ్మవారు. ఎట్లాగండి దీనికి ఏమైనా ప్రూఫ్ ఉన్నదా? ఈ పదం అమ్మవారు ఉపయోగించింది అంటే తర్వాత సుందరకాండలో ఒక చోట చెప్తుంది అమ్మవారు, అది ఇప్పుడు ముందుగా చెప్పుకుంటున్నాను. కాకాసురుడు వృత్తాంతం ఒకటి ఉన్నది. ఇంద్రుని యొక్క కుమారుడు జయంతుడు అనేటటువంటి వాడు సీతారాములు ఇరువురు కూడా వ్యాహ్యాడికి ఆ వనములో ఒక ప్రదేశానికి పోయి తిరిగి తిరిగి అలసి రామచంద్ర ప్రభు తొడపైన అమ్మవారు పరుండి కొద్దిసేపు విశ్రమిస్తుంది. తర్వాత అమ్మవారి తొడపైన రామచంద్ర ప్రభు పడుకొని నిద్రిస్తూ ఉంటాడు. ఆ సమయంలో కాకి రూపంలో వచ్చి అతడు అమ్మవారి స్తన యుగ్మాన్ని పొడుస్తాడు. రక్తం స్రవిస్తూ ఉంటుంది. అయినా రామచంద్ర ప్రభువుకి నిద్రాభంగం అవుతుందని అమ్మవారు ఓర్చుకొని ఉంటుంది. బాధ స్త్రీలకి ఓర్పు సహజమండి. ఆ విధంగా ఆ రక్తపు బిందువులు ఒక చిన్న కాలువ మాదిరి అయిపోయి రామచంద్ర ప్రభు యొక్క వస్త్రం తడుస్తూ వెంటనే లేస్తారు. రక్తం చూస్తే ఎదురుగా అంత దూరంలో కాకి దాని యొక్క ముక్కుకి రక్తము మరక. ఇప్పుడు అన్నారు, కక్రీడతి సరోషేణ పంచవక్రేణ భోగిన అన్నారు. ఎవరు ఆడుకుంటున్నారు? ఐదు తలల పాముతో అన్నారు. ఒక్క తల ఉన్న పాము మనకి ఎదురుగా వెంపడితే భయపడదు. ఐదు తలల పాముట ఆయన. కక్రీడతి ఎవరు ఆడుకుంటున్నారు? సరోషేణ పంచవక్రేణ భోగిన అని వెంటనే కోపం తెచ్చుకున్నారు. రామచంద్ర ప్రభువుకి కోపం రాదు. వస్తే దేవత నీకు అంతా గజగజము. అందువలన ఎప్పుడు కోపం వచ్చిందో వెంటనే దగ్గర ధనుర్బాణములు లేవు, అవి ఆశ్రమంలో పెట్టి వ్యాఖ్యాడికి వచ్చినవాడు, షికారికి వచ్చినవాడు, ఆ ప్రదేశ సౌందర్యాన్ని చూడడానికి వచ్చినవాడు సీతారాం. అందువలన ఆ దర్భాసనం ఉండే దానిలోకి ఒక దర్భపుల్లని తీసి అభిమంత్రించి విడిచారట. బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ప్రయోగించి విడిస్తే అది వెంట పడ్డది ఈ కాకి. త్రిలోకాంశం పరిక్రమ్య ఇంద్రుడి దగ్గరికి పోయింది, బ్రహ్మ దగ్గరికి పోయింది, శివుడి దగ్గరికి పోయింది. వాళ్ళందరూ కూడా నతత్రాద నేగాను 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 వాస్తహస్వామి వారు. సీతామారు దండకం ఒకటి రాశారు. దండకట్టడం చిన్న పుస్తకం, ₹3 ఎంతో ఉంటుండేది. దానిలో ఒక చోట చెప్తారు, పోచ బ్రహ్మాస్త్రముంజేసి వైవంగ ఆనీచుడున్ బారి నాకీస వాగీస గౌరీస లోకంబులందూరి స్వర్ణేత యాధాత యాపేత హాలాహలుండున్ నతత్రాత నేగాను నేగాను నేగాను. క్రమాలంకారం అంటారు దీన్ని. ఎందుకంటే ఇంద్రుడి దగ్గరికి పోయినారు, బ్రహ్మ దగ్గరికి పోయినాడు, శివుడి దగ్గరికి పోయినారని పైన చెప్పాడు కాబట్టి మూడు పర్యాయములు ఉపయోగించారు. నేగాను 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 శ్రీరాముడే ఆ పరంధాముడే మేచ కిందీవర శ్యాముడే సర్వ కళ్యాణ సద్ధాముడే జానకీలోచనానంద కృత్సోముడే రూపజిత్కాముడే నిస్తుల ఉదార్య గాంభీర సద్ధైర సుస్థైర నిశ్చీవుడే యోగి చిత్తాంతరారాముడే పద్మినీ రాముడే పొమ్ము పొమ్మన్న పొరాపోయ రాములారి కాలం మీద పడు అని అందరూ చెబితే వచ్చి నే జచ్చిజిన్ నా ప్రాణాలు పోతున్నాయి ఈ బ్రహ్మాస్త్రపు బాధకి మర్గునే జొచ్చిజిన్ ద్రాతవంశాత్మలో నచ్చిజిన్ నీదు పాదాబ్జమును గుచ్చిజిన్ కావవేయంచు పాదంబులం పడ్డ మన్నింపవే. వచ్చి కాళ్ళ మీద పడతాడు. నా కాళ్ళ మీద కాదురా, ఆయన కాళ్ళ మీద పడరా అని చెప్పి ఆ కాకిని అట్లా చేతితో ఆయన కాళ్ళ మీద పడి చేశాడు. అమ్మ నా కాళ్ళు పట్టుకోదు, ఆయన కాళ్ళు పట్టుకోరా జగత్ ప్రభు ఆయన. ఆ విధంగా కాపాడినటువంటి తల్లి, ఆ విధంగా శరణాగత వత్సుడు శరణాన్నాడు కాబట్టి సరేనన్నారు రామచంద్ర ప్రభు. కాచాడు ఈ బాణం ఏం చేయమంటావు, బ్రహ్మాస్త్రం అది ఊరికే పోదు, దానికి ఎదుగు ఆగుతూ ఉండాలి అని అంటే ఓ కన్ను ఇస్తాను. సరే ఆ కన్ను తీసుకొని అది వెళ్ళిపోయింది బ్రహ్మాస్త్రం. అందుకనే సావు తప్పి కన్ను లొట్టబోయే అని ఒక సామెత ఈ కాకితోనే సావు తప్పింది దాన్ని కన్ను లొట్టబోయే. అందుకని ఒక్కంటితో చూస్తుంది ఇటు 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 కాదు. అందువలన శరణాగత వత్సలుడౌట దాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారు ఇక్కడ చెబుతుంది, అంతటి కాకాసురుణ్ణి రక్షించాడు, నిన్ను రక్షించరా కాబట్టి రక్షిస్తాడు పోంది. ఇంత ఉన్నది ఈ ఫలాన్ని అయితే వింటాడా రావణాసురుడు? వినలా. ఇంకొకరో మోతాదు పెంచిందిట. ఏమి అమ్మా నాది తప్పయింది అని అంటాడేమంటే అంతర్లా. అందువల్ల ఇంకొకరో డోసు పెంచింది. అలా అవి ఎరుంగక రావణా అలవి ఎరుంగనే రక మహాత్ములతో పగగొంటి. ఎవరితో వైరం తెచ్చుకున్నావో తెలిసినా నీకు, మహాత్ముడాయ. నీవు దుర్బలుడవు, నీ బలమెంత? ఆయన బలము. వారలను చెనయవచ్చుని నీకు అని, అటువంటి రామలక్ష్మణుల యుద్ధంలో నీవు ఎదుర్కోగలవా? దోర్యుగోగ్రు ఆ బలదను జారి ఒంటి చెయ్యివాడగు వృత్రుడు పోల తాకినట్టుల విను నీవు దృంగెదు పటు ప్రదరాహతి వారి దాకినన్. నీవు నిజంగా వారిని యుద్ధంలో గనక ఎదుర్కొంటే నీవు నాశనమైపోతావు, కాబట్టి జాగ్రత్త సుమా అని చెప్పి చెప్పి, ఇంకా అప్పటికీ కూడా రావణాసురులో మార్పు రాకపోతే ఆఖరికి ఒక మాట చెప్తున్నాయి. గిరిం కుబేరశ్చగతో అవధాయవా సభాంగతో వా వరుణశ్చరాజ్ఞ అసంశయం దాశరథేర్నమోక్షసే మహాద్రుమ కాలహతో అసనేరివా. ఇంతకన్నా చెప్పవలసింది అవసరం లేదు, అల్టిమేటం అన్నట్టు. మహాద్రుమ కాలహతో అసనేరివా, ఒక పిడుగు పడితే చెట్టు పైన ఆ చెట్టు రెండుగా చీడిపోతుంది, దానిలో సందేహం లేదు. అట్లా రామచంద్ర ప్రభువు నిన్ను సంహరిస్తానని చెప్పి నీకు ఎదురుగా యుద్ధములో ధనుర్బాణములు ధరించి నిలబడితే ఆ సమయంలో నీవు గిరిం కుబేరశ్చగతో అవధాయవా, ఆయన నుండి మరణాన్ని తప్పించుకోవడానికి నీ యొక్క సోదరుడైన కుబేరుని యొక్క ఇంటిలోనికి పోయిన సభాంగతో వా వరుణశ్చరాగ్ర వరుణదేవుని యొక్క మందిరానికి పోయినా కూడా అసంశయం దాశరథేర్నమోక్షసే, రామచంద్రుని యొక్క బాణము నుండి నీకు మోక్షము లేదు లేదు లేదు. దానికి ఉదాహరణ కాలహతో అసనేరివా, పిడుగుపాటుకు చెండు చెట్టు రెండుగా చీలినట్టు రామబాణం నిన్ను రెండుగా చీలుస్తుంది అని మహాభయంకరంగా మహా ఉగ్రంగా అమ్మవారు ధైర్యవంతురాలై సమాధానం చెప్పింది. తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అని అమ్మవారు ఆ గడ్డిపోతని మధ్యకు వేసి ఆ రావణాసురుడికి చెప్పి, రావణాసురుడి యొక్క కోపం ఇదివరకే అమ్మవారు ఇట్లా నాకు ఎదురు చెప్తుంది అని కోపం ఉన్నది, ఇప్పుడు అది ఇంకా తారాస్థాయికి పోయి ఇక కోపంతో అమ్మవారిని చూసి, నేను నిన్ను బ్రతిమిలాడుకుంటున్నాను, ఎంతెంత బ్రతిమాలుతున్నానో నీవు అంతంతగా పరుషమైన పదజాలాన్ని ఉపయోగించి నాతో మాట్లాడుతున్నావు, ఇక లాభం లేదు, ఇక నీకు రెండు నెలలే గడువు. ద్వౌ మాసౌ రక్షితౌ యో మే యో అవధస్తే మయాకృత, రెండు నెలలే నీకు గడువు సీత. తతశయనమారోహ, ఆ సమయం లోపల నీవు నా యొక్క హంసతులుగా కల్పాన అధిరోహించాలి. ఊర్ధ్వం ద్వాభ్యాం తుమాసాభ్యాం, రెండు మాసములు దాటినదనుకో, భర్తారం మాం అనిచ్చతి, నన్ను భర్తగా నీవు అంగీకరించని ఎడలా ఏం జరుగుతుందో తెలుసా? మమ త్వాం ప్రాతరాశార్థమారభంతే మహానసే, వంటశాలలో మా వంటవాళ్ళు నిన్ను తరిగి ముక్కలు చేసి నాకు ఉపాహారంగా పంపిస్తారు, జాగ్రత్త. రావణాసురుడు, రాక్షసులు మాంసాసనులు, మానవ మాంసాసనులు, మానవుల యొక్క దేహాన్ని కూడా తినేటువంటి వారు కనుక ఆ సీతామ్మవారితో ఆ విధంగా చెప్పారు. కాబట్టి ఆలోచన చేసుకో అన్నారు. మహత్తరమైన శ్లోకము. దీనికి వాసుదాస స్వామివారు పద్యం అంత ఫోర్స్గా రాశారు. వినవే జానకి ఇంకా 2 నెలలే విశ్వాసపూర్వంబుగా కను నే వేచెదన్, నేను వేచి ఉంటాను ఈ కొరకు. అంతయే గడువు, అంటే గడువుది, ఎక్కంజూడు మా లోపలం ఘన వేణీమణి నాదు చెయ్య సతివై. ఈ 2 నెలల లోపలే నువ్వు డిసైడ్ చేసుకోవాలి నా యొక్క భార్యగా ఉండడానికి ఇష్టపడుతున్నావా లేదా అని. కాదేని, అట్లా చేయకపోతే 2 నెలలపై నిన్ను వంటింటను కోసి వండుదురు వింటే ప్రాతరాశబ్దమై. బ్రేక్ఫాస్ట్కి పంపిస్తారు నిన్ను తల్లి ముక్కలు. ఎంత చక్కగా రాశారండి పదాలు. మూలం ఏ విధంగా ఉంటే ఆ విధంగా అనువాదం చేసినటువంటి రామాయణమే ఆంధ్రవాదం నుంచి రావాలి. ఆ విధంగా రావణాసురుడు కటువుగా పరుషంగా మాట్లాడితే అమ్మవారు కూడా అదే స్వరంలో సమాధానం చెప్పింది. ఏమాత్రం తగ్గల, భయపడల. సీతామ్మవారు ఎవరో, రామచంద్ర ప్రభు ఎవరో మనకి వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్పిస్తున్నారు. అప్పుడు అమ్మవారు అన్నది, రావణాసురుడు అంత ఫోర్సుగా నీకు ఇంకా 2 నెలలు గడువు, తర్వాత నిన్ను తరిగి ముక్కలు చేసి ఉపాహారంగా పంపిస్తారని చెప్పంటే అమ్మవారు అన్నది, అసందేశాత్తు రామస్య తపసస్య అనుపాలనం నత్వాంకుమిదశ గ్రీవ భస్మ భస్మార్హతేజస. ఓరే రావణ, నిన్నిప్పుడే భస్మం చేయగలను నేనే, ఇంక రాముడు వారి దాకా కూడా అవసరం కాదు. అయితే ఎందుకు చేయటం లేదని అంటావేమోని. 2 కారణాలు. అసందేశాత్తు రామస్య, రామచంద్ర ప్రభు నుంచి అనుజ్ఞ లేదు నా, అంటే నేను రామచంద్ర ప్రభుని భర్తగా పొందిన దానిని కనుక భార్య యొక్క సంరక్షణ భారమంతా భర్తది కనుక ఆయన రక్షిస్తాడనేటువంటి విశ్వాసంతో ఉన్నదానని కనుక నేను ఆ పని చేయటం లేదు. తపసశ్చ అనుపాలనం 2వ కారణం. నిరంతరము శ్రీరామచంద్రమూర్తి ధ్యానమనే తపస్సులో నిమగ్నమై ఉన్నదాని. తపస్సు చేసుకునేటటువంటి వాళ్ళు ఆ తపస్సుని వ్యర్థం చేయడం ఇష్టపడరు. ఒకరికి శాపం ఇవ్వటువంటిగా తపస్సు శక్తిని కొంత పోగొట్టుకోరు. ఏ ఋషులు శాపం ఇచ్చినా కూడా మరల వాళ్ళు తపస్సు చేసుకుంటారు. బ్యాంకులో డబ్బు వేసినట్టు తపస్సు అంటారు. అందుకే తపోధన సంపన్నులండి ఆయన అంటారు. తపోధనం గలవాడు అని అర్థం. ఆ ధనస్సుని, ఆ ధనాన్ని మనము ఒక శాపము ఒకరికి ఇవ్వడం ద్వారా కొంత ఖర్చు అయిపోతుంది. అంటే బ్యాంక్ నుంచి విత్డ్రాయల్ తీసుకున్నట్టు డబ్బు. ఎప్పుడు ఒక కార్యాన్ని విత్డ్రాయల్ చేస్తామో అక్కడ బ్యాలెన్స్ కరిగిపోతుంది. మరల మనం డబ్బు వేయాలి, డిపాజిట్ చేస్తేనే అది పెరుగుతుంది. అందువలన తపసశ్చానుపాలనా, తపస్సు చేత రామచంద్ర ప్రభుని నిరంతరం ధ్యానిస్తుండటం వల్ల నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ, నిన్ను భస్మం చేయకుండా విడిచిపెడుతున్నా. భస్మార్హ తేజస, భస్మం చేసే శక్తి ఉన్నాను కూడా, జగత్ శక్తి, సంహార శక్తి. కాబట్టి సీతామ్మవారికి ఆ శక్తి ఉన్నది కనుకనే ఆ మాటలు మాట్లాడారు. ఎట్లా తెలుసండి ఈ విధంగా మనం ఎట్లా దీన్ని సమర్థించుకోవటము? అమ్మవారికి సంహార శక్తి సీతాదేవికి ఉన్నది అని ఎట్లా మనం తెలుసుకోగలుగుతాం? ఒట్టి మాటలు చెప్పిందేమో అమ్మవారు అని అనుకోవచ్చు. ఈ తర్వాత కథలో మనకి తెలుస్తుంది. ఆంజనేయ స్వామివారు లంకానగరాన్ని తన తోకకి నిప్పు అంటిస్తే ఆ నిప్పు అంటించిన దాంతో ఇంటింటికి పోయి అంటిస్తూ ఉంటాడు. నీవు నా తోకకి అంటించావురా, నేను ఇంటింటికి అంటిస్తున్నా చూడమని ఒక్కొక్క ఇంటికి అంటిస్తాను. ఆ విషయాన్ని ఆడ రాక్షస స్త్రీలు వచ్చి, ఆడవారు వచ్చి రాక్షసులు అమ్మవారికి చెప్తారు, అమ్మా ఇంతకుముందు నీతో ఎవరో మాట్లాడి వెళ్ళాడే, అతనికి మా రాజుగారి ఆజ్ఞ మేరకు మా సైనికులందరూ కలిసి తోకకు నిప్పంటిచ్చారంట. అందుకనే అమ్మవారు అక్షో నా యొక్క క్షేమ సమాచారములు తెలుసుకోవడానికి రామచంద్ర ప్రభువు ద్వారా ఇక్కడికి పంపబడిన ఆ మహానుభావుడి కానీ అగ్నిదేవుణ్ణి ప్రార్థించిందిట, నేను నిజంగా పతివ్రతనైతే సీతో భవ హనుమత, నీవు సీత శీతలం చెందు, ఆయనకి చల్లగా ఉండు అని అనగానే వెంటనే ఈయన చల్లబడిపోయినాక వాయుదేవు అగ్నిదేవి అంటే అమ్మవారు అనగానే సీతో భవ చల్లగా ఉండు అంటే చల్లబడ్డాడు. అట్టే రావణాసుడిని చూసి హతో భవ అన్నాడు చచ్చేవాడు అక్కడ. కాబట్టి షీ హ్యాస్ గాట్ దట్ పవర్. కాబట్టి చెప్తున్నాడు నేను దశాస్య, ఇంతటి మహత్తరమైన శ్లోకాన్ని వారు అనువాద పద్యం అంత గొప్పగా రాశారు, నేను దశాస్య నిన్నిపుట నీరుగా చేయని నేనే, ఐ మై సెల్ఫ్ కెన్ డిస్ట్రాయ్ యూ, నేను దశాస్య నిన్నిపుట నీరుగా చేయని నేనే నేను సంహరిస్తా, నాదు వల్ల బుండు ఆనతీమి, నా భర్త దగ్గరించి అనుకున్నది అట్టి పనికై తపమెల్లను పొళ్ళు పోవగా మానసమొప్పకుండుటను, తపస్సు పాడు చేసుకోవటానికి తపోశక్తిని తపోధనాన్ని వ్యర్థపరచుకోవడానికి ఇష్టం లేకపోవటం మానిటిగాక హరింపజానుదే దానవ నన్ను, నన్ను పట్టుకోగలవా, నన్ను నీవసం చేసుకోగలవా, నీ వల్ల అవుతుందా, నిన్ గెడపు తత్పర తన్ విధి ఇట్లు చేసెడిన్, నీ నాశనం కోరే బ్రహ్మదేవుడి ఇక్కడికి నేను పంపించాడు, తెలుసుకో ఇప్పటికైనా నీ వంశనాశనం అయిపోతుంది అని చెప్పి మహాభీకరంగా అమ్మవారు కూడా సమాధానం చెప్తే రావణాసురుడు మహాకోపంతో అమ్మవారి మీదకి రాబోతుంది. ఆ ప్రక్కన ఉండేటువంటి స్త్రీలందరూ కూడా మహారాజా ఈ అధిష్టమైనటువంటి ఈమెతో మీకే పని, రండి నేనున్నాను నాతో సుఖిద్దుగాను అని చెప్పి ప్రక్కన తీసుకుంటాను. అప్పుడు రావణాసురుడు వెళ్తూ అక్కడ ఉండే రాక్షస స్త్రీలందరికీ కూడా ఈమె యొక్క మనస్సు ఎట్లయినా మార్చండి, విపరీతంగా నన్ను గురించి బోధ చేయండి, చెప్పి 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 అనేక పర్యాయం చెప్తే మనస్సు మారుతుందేమో, అదే నేను చెవిన జోరీలు వెళ్ళి మాట్లాడుతున్నాడయ్యా అనట, జోరీలు కందిరీ గిట్లా జూ అని శబ్దం చేసినట్టు కొద్దస్థం చెప్పి చెప్పి చెప్తే ఒకప్పుడు కాదు ఒకప్పుడైనా వింటాడు, అట్లే ఈమె కూడా వింటుందేమని రాక్షస స్త్రీలందరికి ఆగ్రహిస్తాడు ఈమె యొక్క మనస్సు మార్చండి చెప్పి ఆ ధాన్యమాలి అనే స్త్రీ రావణాసుడిని సమీపించి రండి మహారాజా ఈ సీతతో మీకేం పని అని చెప్పి తీసుకొని వెళుతుంది. ఈ విధంగా రావణాసురుడు వచ్చి సీతామ్మవారిని ప్రలోభ పెట్టడం బెదిరించడం సీతామ్మవారు మరల రావణాసురుడికి సమాధానం చెప్పడం అంతా పైనుండి వింటూ ఉన్నాడు మహానుభావుడు ఆంజనేయ స్వామి. ఎవ్రీథింగ్ హీ ఈజ్ అబ్జర్వింగ్ అని అన్నాడు. జరిగిపోయింది, రావణాసురుడు వెళ్ళిపోయింది, సీతామ్మవారు ఏం చేసుకుంటుందో ఎట్లా ఆమెకి ధైర్యం చెప్పాలి, నేను ఏ విధంగా నన్ను పరిచయం చేసుకోవాలి అని ఇంకా ఆలోచన చేస్తూ ఈ లోపల రాక్షస స్త్రీలందరూ కూడా రావణాసురుడి ఆజ్ఞ మేరకు సీతామ్మవారితో, రావణాసురుడు అంటే ఎవరనుకుంటున్నావు నీవు, ఎవని దలచి సూర్యుడు ఎండలుగాయండు, సూర్యుడు అంటే వాడు లంకానగరంలో తన యొక్క ప్రతాపాన్ని చూపెట్టాలి అంటే భయపడతాడు రావణాసుడు, సూర్యదేవ తగ్గించు ఎండవేడి అంటే తగ్గించుకోవాలి, ఎవని చూచి సూర్యుడు ఎండలుగా ఎండు వెరచు గాలి వీవ వృక్షతతులు, వృక్షములన్నీ కూడా మహాభీకరంగా గాలిని వీచేందుకు లేదు, నెమ్మదిగా మందంగా మారుతాం, పూలవానరాల్పు పొలుపుగా మబ్బులు ఆకాశం నుండి పూలవర్షం కురుస్తూ ఉంటాయి, ఇవంతా ఎవరిని చూచి, రావణాసురు అట్టు రాజరాజు అట్టి రాజరాజు అమరారి, శత్రువులకు దేవతలకందరికీ విరోధి అయినటువంటి వాడు, పతిగా గగుణము ఆయన భర్తగా అంగీకరించు, ఏడి నువ్వు వెనకాడుతున్నావు అని ఈ రాక్షస స్త్రీలందరూ అనేక మంది ఉన్నారు. పరిపరి విధముల సీతామ్మవారిని బోధ చేశారు. సీతామ్మవారు సీతామ్మవారు విని 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 వాళ్ళ మాటలు ఒక మాట చెప్పింది, మీరందరూ ఎన్ని చెప్పినా కూడా వృధా ప్రయాస, నా యొక్క నిశ్చయం చెప్తున్నా వినండి అని. పతివ్రత చెప్పవలసిన మాట ఇది, స్త్రీలందరికీ శిరోధార్యమైన మాట. దీనోవా రాజ్యహీనోవా, నా భర్త దీనుడైతేమి రాజ్యహీనుడైతేని, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే గురు, ఆయనే నాకు భర్త, ఆయనే నా గురువు, ఆయనే నాకు దైవం. తం నిత్యం అనురక్తాస్మి యథా సూర్యం సువత్యలా, ఆయన్నే నేను నిత్యం అనుసరిస్తూ ఉంటాను, ఆయన్నే నేను నిత్యం ప్రార్థిస్తూ ఉంటాను, కాబట్టి మీరు ఎన్ని చెప్పినా నా మనస్సు మారదు అని చెప్పి గట్టిగా చెప్పింది వాడు. కాబట్టి దీనుడో, ఎంత చక్కగా రాశారండి కంద పద్యం, దానికి అనువాదం, దీనుడో వర రాజ్య విహీనుండో ఎవడైన హృదయేశ్వరుడే మానితుడగు నాకెప్పుడు భాసుం భానుండు సువర్చలకగు పగిదిన్ జగతిన్ అని చెప్పి చెప్తే ఆ స్త్రీలందరూ కూడా ఒకింత వెనక్కి తగ్గారు. ఆమె నిశ్చయంతో ఉన్నది లేని, అయినా కొంతమంది మనం రాజుగారి ఆజ్ఞని ఉల్లంఘిస్తే ఎట్లా, మనం చెప్పవలసిన తీరును చెప్పవలసింది అని చెప్పి అనేక విధముల వారు చెబుతూ చెబుతూ ఉంటే ఈ లోపల దాదాపు తెలతెలవారే సమయం అన్నమాట. రావణాసురుడు 4 గంటలు తెల్లవారుజాము 4 జాములోనే వచ్చాడు, వెళ్ళిపోయినాడు. కాబట్టి తెలతెలవారే సమయంలో త్రియట అనే ఒక వృద్ధ స్త్రీ, రాక్షస స్త్రీ, కొంచెము నిద్ర పట్టింది ఆమెకు ఆ సమయం. ఆ యొక్క కలలో ఆమెకి కొన్ని దృశ్యాలు కనపడ్డాయి. ఆ దృశ్యాలన్నిటినీ కూడా వారికి చెప్తున్నది. వారు అడుగుతున్నారు, నీవేం కలగన్నావు, ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది అంటే, ముందు ఆమె కలని గురించి చెప్పలా, మీరు దూరంగా పండే, ఎవరనుకుంటున్నారు ఈయన, సాక్షాత్ దశరథ మహారాజు కోడలు రామచంద్ర ప్రభు ఇల్లాలు అని చెప్పి చెప్తే, నీకేమిటి ఈ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వు రావణాసురుడి దగ్గర జీతం తీసుకుంటున్నావు, ఏంటి వేరే వైపు మాట్లాడుతున్నావేంటి అప్పుడు అంటే, నేను ఇప్పుడే కలగన్నాను, ఆ కలలో నాకు యథార్థం గోచరించింది అని చెప్పి చెప్పింది. ఏమని కలగన్నావు అనంటే, కలగంటి చెలులారా, అన్నమాచార్యులు వారికి కూడా కల వచ్చింది, కలగంటి కలగంటిని అన్నాడు. అందరికీ అప్పడగు వెంకటేశ్వరుని కంటి అన్నాడు, అందరికీ అప్పడుట ఆయన అంటే తండ్రి అని అంట, వెంకటేశ్వరుడు ఇక ఆయనకంటే వేరే ఎవరు లేదు, కాబట్టి అందరికీ అప్పడగు వెంకటేశ్వరుని కంటి అన్నారు. అట్లా ఈమె కూడా కలగంటి చెలులార, నాకు కల వచ్చిందే, ఆ కలలో దశకంధరుని గంటి తైలలిప్తాంగుడై తైలంబు బ్రోలుతున్నత్తుడగుచు, నూనె తాగి నూనె పూసుకొని పొర్రుతూ ఉన్నటువంటి వాడిని చూశాను. ఎవరు? మన రాజే, మహారాజే, చక్రవర్తే మన రావణాసురుడు. రక్తాంబరంబులు గ్రాలుచుండ, ఎర్రని వస్త్రాలు, ఎర్రని దండలు వేసుకొని, కాబట్టి ఎరుపుతో కూడినటువంటి వస్త్రాలు, శుభకరములు కావు అని చెప్పడానికి ఈ ప్రయోగం చేశారు వాల్మీకి మహర్షి. పుడమికూలబడికి ఈ ద్వంద్వను బాధలు పడుచుండగంటినే, నేల మీద పడి అందరూ కూడా ఈడుస్తున్నారు శవాన్ని ఇచ్చినట్టు చనిపోయిన తర్వాత అటువంటి రూపాన్ని నేను చూశాను. మరి రాముల వారిని ఏ విధంగా చూశావు, సీతాదేవిని ఏ విధంగా చూశావు? పుష్పక విమానంలో రామచంద్ర ప్రభు సీతాదేవిని తీసుకుని అయోధ్యకు పోతున్నట్టుగా నాకు కల వచ్చింది. అయితే ఈ కలలు నిజము అవుతాయా అనేది ఒక ప్రశ్న. ఆ కలలో అంతర్భాగంగా ఇంకో విషయం చెప్పింది అన్నవారు, ప్రాత యట రామునకు ఒక క్రోధి వ్యసన్ వచ్చి, రాముల వారికి బంకట ఒక క్రోధి వచ్చింది ఈ లంకా నగరానికి. ప్రాత యట రామునకు ఒక క్రోధి వ్యసన్ వచ్చి లంక గురుకొని బూధించేతయు, ఈ లంకా నగరానంతా కూడా భస్మీపడవచ్చు. ఇది కూడా కలగన్నారు. ఈ విషయం తర్వాత యథార్థమవుతుంది, మనం తర్వాత కథాభాగంలో చూస్తాం. కాబట్టి కలలో చెప్పబడ్డటువంటి విషయములలో ఒకటి యథార్థమైనప్పుడు ఆటోమేటిక్గా రెండవది కూడా యథార్థం. తర్వాత ఈ సర్గలో ఈ పద్యాలకి వ్యాఖ్యానం రాస్తూ వాసుదాస్వామి వారు కలలు ఎప్పుడు వస్తే నీవే అవి జరుగుతాయి అని ఆ కళలకు సంబంధించిన శాస్త్రాన్ని గురించిన విషయాలన్నీ కూడా స్పష్టంగా రాశారు వ్యాఖ్యాన గ్రంథం. దానిలో తెల్లవారుజామున వచ్చేటువంటి కళలు తప్పక నెరవేరుతాయి. దానిలో సూర్యోదయాత్పూర్వం వచ్చినటువంటి త్వరలో నెరవేరుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ సూర్యోదయాత్పూర్వమే తెల్లవారబోతుండగా ఈయనకి ఈ కళ వచ్చింది కాబట్టి కొద్ది నిమిషంలోనే ఆంజనేయ స్వామి వారు కనపడటము, ఈ లంకానగరాన్ని భస్మీపట్నం చేయటం జరుగుతుంది. కనుక ఆ విధంగా ఆ క్రియట అనేటువంటి వృద్ధ స్త్రీ ఎప్పుడైతే తనకు వచ్చిన స్వప్న వృత్తాంతాన్ని తెలియజేసిందో ఈ రాక్షస స్త్రీలందరికీ భయం పట్టుకుంటుంది. ఏమని భయము? ఇప్పటిదాకా మనము అమ్మవారిని సీతామ్మవారిని అనేక విధములుగా మనస్సు నొప్పించేటటువంటి పలుకులు పలికారు. ఇప్పుడు నిజంగానే ఈ త్రియట చెప్పిన విధముగా రేపు రామచంద్ర ప్రభు ఇక్కడికి వచ్చి రావణాసురుడితో యుద్ధం చేసి నిజంగానే రావణాసురుని జయిస్తే అప్పుడు అమ్మవారిని తీసుకుని వెళ్ళడానికి రామచంద్ర ప్రభు వచ్చినప్పుడు ఏమండి, ఇదిగో ఈ ఇక్కడ ఉన్న ఈ ఆరుగురు నన్ను అనేక విధముల బాధ పెట్టారు, మనస్సు నొప్పించారు, ఎన్నో విధాల బాధించారు అని చెప్పి చెబితే రామచంద్ర ప్రభు వీరి యొక్క మెడలను ఖండించండి అని ఆజ్ఞాపించవచ్చు. మా గతి ఏమిటని అడిగారట వాళ్ళు క్రియట. ఇప్పుడు మేమేం చేయాలి, మాకు ఎవరు రక్ష అని అడిగారు. ఇక్కడ కూడా అమ్మవారు గొప్పదనం చెప్పించారు వాల్మీకి వారు. మీకు ఆ భయం అవసరం వారు. ఆమె ఎటువంటిదంటే ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. ప్రణిపాతము నమస్కరించు. అమ్మా నీకొక్క నమస్కారం అంటే చాలట, సీతా భగవతికి. ప్రసన్నాహి ఆమె సంతుష్టురాలు, మన ఎడల ప్రసన్నతని కలిగి ఉంటుంది, మనలని ప్రసన్నత దృష్టితో చూస్తుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేషాం పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. మిమ్మల్ని అందరినీ మీకు ఉన్నటువంటి భయం నుంచి కాపాడగల సమర్థురాలు ఆమె. అలం అంటే సమర్థురాలు. అలమేషాం పరిత్రాతుం, పరిత్రాతుం కాపాడటానికి సమర్థురాలు ఆమె. కనుక మీరు ఆమెని నమస్కారం చేయండి చాలు, ఇదేం చేయగలరు అమ్మా మమ్మల్ని క్షమించు, ఇందాక ఏదో తెలియక నిన్ను మనస్సు నొప్పించాం అని చెప్పి ప్రక్కకు పోండి. ఇంకా ఆమె మిమ్మల్ని గురించి ఏమీ కంప్లైంట్ చెప్పదు రామచంద్ర ప్రభు. ఎందువలన ప్రణిపాత ప్రసన్నాహి, నమస్కార మాత్ర సంతుష్టుడు అవ్వాలి, అందువలన మీరు ఆ విధంగా చెయ్యండి అని చెప్పి త్రిజడ చెప్పి. కనుక సీతాదేవి యొక్క గొప్పదనం ఏమిటో రావణాసురుడితో అమ్మవారు చెప్పినప్పుడు నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హతేశ అని అక్కడ చెప్పించారు. ఇప్పుడు ఆమె యొక్క హృదయ అంతర్గతమైన భావనని ఇక్కడ చెప్పిస్తున్నారు వాళ్ళు. అంతటి దయార్ద్ర హృదయురాలు. అందుకే రామచంద్ర ప్రభు కంటే కూడా అమ్మవారిని మనము ఎక్కువగా నమస్కారం చేయాలి. ఆమె అనుగ్రహంతోనే రామచంద్ర ప్రభు ఏ పనైనా చేస్తారు. 12 సంవత్సరాలు రామదాసు గారు జరసాల్లో బాధపడి పడి పడి రామచంద్ర ప్రభుని ప్రార్థించాడు. వచ్చాడా రాలా? చివరకు ఆయనకి విసికెత్తి అమ్మాని అమ్మవారిని ప్రార్థించాడు. నను బ్రోవమని చెప్పవే, ఇవైనా కాస్త రికమెండ్ చేయమ్మా. సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే, అద్రీజ వినతుడు భద్రాగిరీసుడు నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి. అమ్మా దట్ ఈస్ ద రైట్ టైం అని అన్నారు. ఏది రైట్ టైం అంటే నిద్ర మేల్కొను వేళ, అప్పుడే కళ్ళు తెరుస్తూ ఉండే సమయంలో ఏమండి మన వాడండి కాస్త దాన్ని కనికరించండి అని చెప్పి చెబితే నీవు ఆయన వెంటనే గుర్తుపెట్టి డైరీలో నోట్ చేసుకుంటారు, ఓహో ఈరోజు ఎవరిని కాపాడాలి అని. కాబట్టి అద్రీజ వినతుడు భద్రాగిరీసుడు, ఈ భద్రగిరి పైన ఉన్నటువంటి వాడు పార్వతీదేవి చేత నమస్కారములు పొందినవాడు. అద్రీజ వినతుడు భద్రాగిరీసుడు నిద్ర మేల్కొను వేళ నెలతారో బోధి నను బ్రోవమని చెప్పవే అన్నది. అంటే అమ్మవారు చెప్పింది ఏమండి, రామదాసు అంత కష్టపడుతున్నారు ఇంకా నీకు దయ రాలేదా, ఏమిటి కాఠిన్యం అన్నది. లేదు ఇప్పుడే వెళ్తున్నాడు సంసులు తీసుకొని మూటలు అని బయలుదేరాడు రామదాసు. కనుక అమ్మవారితో కూడినటువంటి అయ్యవారిని మనం ప్రార్థించాలి. ఒక్క అయ్యవారిని ఎప్పుడూ ప్రార్థించకూడదు. లక్ష్మ్యా సహ ఋషి ఏయసో దేవ్యా కారుణ్య రూపయ రక్షక సర్వసిద్ధాంతే వేదాంతే విజయీయతే అన్నారు. ఇప్పుడు ధనుర్మాసం రోజులు, ఇక్కడ రామచంద్ర ప్రభు యొక్క ఆలయంలో గోదాదేవి అమ్మవారు ఉన్నది, నిన్ను దర్శించుకున్నాం. ఆమె తండ్రి విష్ణు చిత్తుడు అని పరమవైష్ణవ శిఖామణి. ఆయన ఇంట తులసీ వనంలో ఆ తులసి చెట్లలో పాదుల్లో దొరికినటువంటి తల్లి గోదావరి, ఆమె అయోనిజ. అయితే ఆమెను పెంచి పెద్ద చేశారు విష్ణుచిత్తు అమ్మవారు. ఆ ఊరిలో వటపత్ర సాయి దేవాలయం ఉన్నది శ్రీ విల్లిపుత్తూరు. ఆ వటపత్ర సాయికి రోజు ఈ తులసీ దళములతో మాల, అనేక పుష్పములతో మాల తయారు చేసి ఈ విష్ణు చిత్తుల వారు ఆ భగవానుడికి సమర్పించేటటువంటి పని చేస్తుండేవారు. కనుక ఆయనకి మాలా కైంకర్యపరుడు అని పేరు. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆ ప్రాంతపు రాజుగారికి పరబ్రహ్మ తత్వము ఏది అని తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. కలిగి ఒక పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి అనేక ప్రాంతముల నుండి పండితుల్ని రావించారు. మీరు వాదనలు చేయండి, నేను ఇదిగో ఈ స్తంభానికి ఒక ధనపు సంచిని వ్రేలాడగడుతున్నా, ఎవరి వాదన సరి అయినదైతే ఈ సంచి తెగిపడుతుంది అని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పరబ్రహ్మ బలానా పరబ్రహ్మ బలానా అని చెప్తూ ఉన్నారు. ఆ సంఖ్య అట్లే ఉంది. ఈ విష్ణు చిత్తుల వారు కూడా ఆ సభకు వచ్చారు. అంటే విష్ణు చిత్తుల వారు పండితుడు కాదు, అయితే భగవానుడే ఆయనకు ఒక తేజస్సుగా కనపడి నీవు ఆ సభకి పో అన్నారు. అంటే అడిగారు విష్ణు చిత్తుల వారు, నేను తులసి చెట్లకి పాదులు చేసుకునేవాణ్ణి, విద్యాగంధ విహీనుణ్ణి, నన్ను సభకి పొమ్మనమంటారేమిటి? ఆ సభలో నేనేదైనా తెలియని విషయం చెబితే అక్కడ ఎంత అవమానం జరుగుతుంది, ఆ అవమానం మీకు గదా, ఏమి ప్రభు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నారంటే నా అనుజ్ఞ ఉన్నది వెళ్ళనున్నారట. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరి యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క కృప ఎవరిపైన ప్రసరిస్తే వాడు మూగవాడైన బ్రహ్మాండంగా సభలలో వాగ్ధాటితో మాట్లాడగలుగుతాడు. మూకం కరోతి వాచాలం పంగుం, కుంటివాడు కాళ్ళు లేవు వాడికి, లంఘయతే గిరి కొండను ఎగిరి దూకుతాడు. కాబట్టి ఆ భగవానుడి యొక్క కృప ఉండాలి. ఇక్కడ భగవానుడే స్వయంగా చెప్తున్నాడు విష్ణుమిత్రుల వారికి, వెళ్ళు నీవు నేనున్నాను నీకు అన్నాను. ఆ సభకి వెళ్ళి అందరిది అయిన తర్వాత ఈయన వంతు వచ్చి ఈయన లేచి చెప్పారు, లక్ష్మాసహ ఋషికేశో దేవ్యా కారుణ్య రూపయా రక్షక సర్వ సిద్ధాంతే వేదాంతే పిచగీయతే అన్నారు. వెంటనే ఆ సంఖ్య కాస్త కిందపడి లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడే పరతత్వము, ఆయన్నే అందరూ సేవించాలి, ఆయన్నే అందరూ స్తుతించాలి, ఆయన్నే అందరూ పూజించాలి. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతకం తమత్యంత ప్రాప్ను యర్మానవా శుభం. రోజు విష్ణు సహస్రం చదువుతుంటారు మీరందరూ. ధర్మరాజుని అడిగారు, ధర్మరాజు అడిగారు భీష్మాచార్యుడు వారిని, ఎవరిని ప్రార్థించాలి, కిం ఏకం దైవతం లోకే, ఈ లోకంలో ఒకే ఒక దేవుడు ఎవరు, కో ధర్మ సర్వధర్మాణం భవత పరమోమత కిం జపన్ ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధన. ఈ జీవులకందరికీ కూడా మోక్షము ఎట్లా లభిస్తుంది, వీళ్ళందరూ జంతువులు అని చెప్పారు. నిజమే, మనకి జన్మ రావడానికి అనేక వేల జన్మలని దాటితే కానీ రాదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వవితి. కృష్ణ భగవానుడు అర్జునుడు, నాయన అనేక వేల జన్మలు ఎత్తాలిరా, ఆ ఒక్కొక్క జన్మలో చేసుకుని ఈ విధంగా హరిప్రసాద్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పురాణ కాలక్షేపానికి వచ్చి వినటం వల్ల కొంత పుణ్యం వస్తుంది. ఈ విధంగా ప్రోగు చేసుకున్న పుణ్యముల యొక్క రాశి పెరిగి పెద్దదైతే జ్ఞానవాన్, అప్పుడు జ్ఞానవంతుడు అవుతాడు వాడు. మాం ప్రపద్యతి, నన్ను శరణు వేడతాడు. అప్పుడు వానికి ఏమని జ్ఞానం కలుగుతుంది, వాసుదేవ సర్వం ఇతి, సమస్తమైన ఈ ప్రపంచములో ఎక్కడ చూసినా ఆయనే కనబడుతూ ఉంటాడు, వాసుదేవుడే కనబడుతాడు. స మహాత్మా సుదుర్లభ, అటువంటి జ్ఞానవంతుడు లభించడం చాలా కష్టం నాయన, ఎంతో సాధన చేస్తే కానీ ఆ యొక్క స్థితి రాదు అని చెప్పాడు. కనుక అటువంటి మహాత్ముల్ని మనము సందర్శించి మనం గొప్పతనాన్ని భగవంతుని యొక్క పాదాల విందాములను ఆశ్రయించాలి. ఆది శంకరాచార్యుల వారు కూడా వివేక చూడాలని గ్రంథం రాస్తూ జంతువు నా నరజన్మ దుర్లభమని జంతువులు కానీ మనకి చెప్పారు. మొదట జంతువులే. డార్విన్ సిద్ధాంతమని సైన్స్లో చెప్తున్నారు, మొదట జంతువు నుంచే ఈ రూపానికి వచ్చింది. పరిణామ దశ జంతువునాం నరజన్మ దుర్లభం. కాబట్టి అనేకమైనటువంటి జన్మలలో చేసుకున్న పుణ్యముల వల్ల ఈ జన్మ. అందువల్ల కిం జపం ముచ్యతే జంతుర్ జన్మ సంసార బంధన. శ్రీ భీష్మ ఉవాచ, ఏమని చెప్పారు ఆయన, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం. పురుషోత్తముడు ఆయన, జగత్ప్రభు ఆయన. స్థువం నామ సహస్రేణ పురుష సతతోధిత తం ఏవచ అక్షయం నిత్యం. ఆయన్నే అర్చించాలి. స్థువం నమస్యంచ యజమాన తమేవచ. అతడే యజమాని, అతడే జగత్ప్రభు, అతడే సర్వసాక్షి. ఇంత స్పష్టంగా మనకి వివరణ ఉంది. కనుక అమ్మవారు కూడా చెప్తున్న ఆ విష్ణు చిత్తుల వారు అడిగారు. అడిగితే ఈ మాట చెప్పారు, లక్ష్మణా సహ ఋషికేశు దేవ్యా కారుణ్య రూపయ రక్షక. ఆయన ఈ జగత్తుకంతటికి రక్షించేటువంటి వాడు. సర్వ సిద్ధాంతే విచగీయతే వేదాంతే విచగీయతే. సమస్త సిద్ధాంతములలో వేదాంతములలో కూడా ఇదే విషయం ప్రస్ఫుటమై ఉన్నది అని చెప్పారు. వెంటనే ఆ యొక్క మూట కింద పడితే ఆ రాజుగారు ఆయన్ని ఊరేగించాక ఏనుగు అప్పుడు పల్లాండు పల్లాండు అని చెప్పి కీర్తించారని మనకి ఆ గోదాదేవి చెప్తుంది. కనుక ఆ విధంగా పరమాత్ముణ్ణి కీర్తించేటువంటి శక్తి ఎవరికి వస్తుందో వారు ధన్యులు. అందువలన చెప్తున్నారు అమ్మవారు ఆ విధంగా, ప్రణత ప్రసన్న జానకి. అందువల్ల అమ్మవారిని ప్రార్థించాలన్నారు. లక్ష్మణా సహ ఋషికేశు దేవ్య కారుణ్యరూపి. మంచి దయగల స్త్రీ, మంచి అంటే మిక్కిలి అని, ఎంత దయో మనం చెప్పలేము. సహజంగా స్త్రీలకి పిల్లల పైన దయ ఉంటుంది, ఇంకా జగన్మాత అందరిపైన దయ ఉంటుంది. కుపుత్ర జాయే క్వచిదపి కుమాత నభవతి అని రాశారు ఆదిశంకర్లు వారు. చెడ్డ తల్లి ఉంటుంది ఎక్కడైనా, ఆ చెడ్డ పుత్రుడు ఉంటాడు ఎక్కడైనా, చెడ్డ తల్లి ఉంటుంది. అంటే తల్లికి అందరిపైన సమమైనటువంటి అనురాగము, సమమైన ప్రేమ. కుపుత్ర జాయే క్వచిత్, ఎక్కడైనా అటువంటి చెడ్డ పిల్లవాడు ఉండవచ్చు. కుమాత నా భవతి, కాబట్టి బిడ్డలపైన ప్రేమ లేని తల్లి ఉండనే ఉండదన్నమాట. కనుక ఆ విధంగా మనం అమ్మవారు ప్రణత ప్రసన్న జానకి, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అనే శ్లోకానికి వారంతా చక్కగా చిన్న కంద పద్యంలో ప్రణత ప్రసన్న జానకి నమస్కరిస్తేనే ఆమె సంతోషపడు. అనుమాత్రం దైన సందేహము లేదు సుడీ, దీనిలో అనువంత కూడా సందేహం లేదు, ఆమె రక్షిస్తుంది అనే దాని. క్షణద ఆచర సతులారా, ఓ రాక్షస స్త్రీలారా, అనుమధ్యను వేడుడి మహాపదబాపున్. అలమేషా పరిత్రాదు రాక్షసో మహతో భయా, సంస్కృత మూలం. ఆమె సమర్థరాలు కాబట్టి అనుమధ్యను వేడుడి మహాపదబాపున్, మీకు వచ్చిన కష్టాన్ని ఆమె తొలగిస్తుంది అని చెప్పి ఆ త్రియట అమ్మవారి గొప్పదానాన్ని చెబితే రాక్షస స్త్రీలందరూ అమ్మవారికి నమస్కారం చేసి దూరంగా వెళ్ళిపోయినారు. ఇక ఆమె దగ్గర లేదు. ఎందుకంటే త్రిజట యొక్క స్వప్నంలో రావణాసురుడు కుంభకర్ణ సహితుడు అయి మరణిస్తాడు. రామచంద్ర ప్రభుకే దిగ్విజయము. రామచంద్ర ప్రభు సీతాదేవిని తీసుకొని పుష్పక విమానంలో అయోధ్యా నగరానికి వెళ్తారు, పట్టాభిక్తులు అవుతారనేటువంటి యుద్ధకాండలోని విషయం కూడా ఇక్కడ చెప్పబడ్డది. ఇంతకుముందు అనేక సందర్భంలో బాలకాండలోని విషయము, అరణ్యకాండలోని విషయము, కిష్కింధాకాండలోని విషయాన్ని మనం చెప్పుకున్నాం. కనుక సుందరకాండలో రామాయణంలోని అన్ని కాండలలోని సమాచారము ఇక్కడ పొందుపరచబడుతుంది. అందువల్లనే సుందరకాండ పారాయణ లేక పఠనము శ్రవణము రామాయణ పారాయణ పఠన శ్రవణ తుల్యములు అని చెప్పి నిర్దేశించారు మనకి. ఏ కష్టం వచ్చినా సుందరకాండ పారాయణ చేయండి. అట్టి మహా మహిమాన్వితమైనటువంటి ఈ సుందరకాండ భాగాన్ని ఈ రెండవ రోజు మనం త్రియటా స్వప్న వృత్తాంతం వరకు తెలుసుకున్నాం. మిగిలిన కథాభాగాన్ని రేపు పరిశీలన చేద్దాం.